నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం సెప్టెంబర్ 10, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. వరద ముంచుకొచ్చాక చేసేదేమీ లేదు, కష్టార్జితం కళ్ల ముందే కొట్టుకుపోతుంటే చూడటం తప్ప. మన ఆరోగ్యము అంతే, జబ్బులు ముంచుకొచ్చాక బాధపడి ప్రయోజనం లేదు, ముందే జాగ్రత్త పడితే ముదరకుండా చూసుకోవచ్చు. నిజానికి చాలా జబ్బులు ముందు నుంచే కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటాయి, జాగ్రత్త సుమా అని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాయి. తలనొప్పి కావచ్చు, భుజం నొప్పి కావచ్చు, ఆకలి మందగించడం కావచ్చు, తీవ్రమైన అలసట కావచ్చు, ఇలా అన్ని నిగూఢ హెచ్చరికలే. చిత్రం ఏంటంటే మనలో చాలా మంది వీటిని పెద్దగా పట్టించుకోం, ఇవేం చేస్తాయిలే అని నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాం. తీరా సమస్య తీవ్రమయ్యాక ఇలా అయ్యిందేంటి అని విచారిస్తూ ఉంటాం. పరిస్థితి అంతవరకు తెచ్చుకోకుండా జబ్బుల హెచ్చరికలపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. మన ఒంట్లో కణాలన్నీ ఒక నిర్ణీత క్రమంలో విభజన చెందుతూ వస్తాయి, అంటే సెల్ డివిజన్ అంటాం. అవసరమైన మేరకు పెరుగుతూ అవసరం తీరిన తర్వాత చనిపోతూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఇవి గతి తప్పి అవసరం లేకపోయినా అవసరానికి మించి మన శరీరానికి హాని కలిగించేంతగా విపరీతంగా విభజన చెందుతూ ఉంటాయి. ఇదే క్యాన్సర్. శరీరంలో ఏ భాగానికైనా క్యాన్సర్ రావచ్చు. వీటిని తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స చేయటం సులువు. చాలా ఎక్కువగా కనబడే 8 రకాల క్యాన్సర్లను తొలి దశలోనైతే పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది కూడా. అకారణంగా బరువు తగ్గిపోతుండడం, అది వేగంగా 5 అంతకన్నా ఎక్కువ కిలోల బరువు తగ్గిపోవటం, ఆకలి తగ్గటం, ఎప్పుడు కడుపు నిండుగా ఉండటం, ముద్దం మింగుతున్నప్పుడు ఇబ్బందిగా అనిపించటం, తీవ్ర నిస్సత్తువకు లోనవుతుండడం, క్యాన్సర్ వృద్ధి చెందుతున్న సమయంలో తీవ్ర అలసట కనబడుతూ ఉంటుంది, ఇది విశ్రాంతి తీసుకున్నా తగ్గదు, ఎముక వృషణాల క్యాన్సర్లలో నొప్పి తొలి సంకేతం కావచ్చు, విడవకుండా తలనొప్పి వెన్నునొప్పి వస్తుండటము కొన్ని రకాల క్యాన్సర్లకు సూచిక కావచ్చు. మల విసర్జన పద్ధతుల్లో మలం పరిమాణంలో మార్పులు తలెత్తడం, మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి తరచుగా వస్తూ ఉండటం, నోట్లో చాలా కాలంగా మారకుండా పుళ్ళు తెల్లటి మచ్చలు ఉండటం, ఇంకా ఇన్ఫెక్షన్స్ వేధిస్తుండటం, నెక్స్ట్ మూత్రంలో మలంలో కళ్ళల్లో రక్తం పడుతుండటం, మెడ దగ్గర సంకల్లో లింప్ గ్లాన్స్ అంటాం కదా, లింప్ గ్రంథులు అవి ఉబ్బటం, ఇవి 2 వారాలైనా తగ్గకపోతే వెంటనే జాగ్రత్త పడాలి. తర్వాత విడవకుండా దగ్గు వేధించడం, దగ్గుతో పాటు ఛాతీలో నొప్పి, గొంతు బొంగురుపోవటం, నిస్సత్తువ, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటివి కనబడితే ఏమాత్రం తాత్సారం చేయకూడదు. జ్వరం తగ్గకపోవడం, క్యాన్సర్ ఇతర చోట్లకు వ్యాపించినప్పుడు వీడకుండా జ్వరం వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి జ్వరాలు పగటిపూట పెరుగుతూ తగ్గుతూ వస్తుంటాయి, రోజులో ఒకే సమయంలో తీవ్రమవుతూ ఉంటాయి కూడా. సో ఇవి సంకేతాలన్నమాట. కిడ్నీ జబ్బు విషయానికి వస్తే ఇంట్లో చెత్త పేరుకుపోతే ఎలా ఉంటుంది? ఒంట్లో కిడ్నీల పనితీరు మందగించినా అంతే. వ్యర్థాలు విషతుల్యాలు బయటకు వెళ్లకుండా లోపలే తిష్ట వేసి రకరకాల ఇబ్బందులు తెచ్చిపెడతాయి. మన దేశంలో సుమారు 17.2% మంది దీర్ఘకాలిక కిడ్నీ జబ్బులతో, అంటే సీకేడి అంటారు, దీంతో బాధపడుతున్నారు అని అంచనా. వీరిలో దాదాపు 6% మంది బాగా ముదిరిన దశలోకి చేరుకుంటున్నారు కూడా. ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంకేతాలు ఏమిటంటే రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, కొందరికి వస్తున్నట్టు అనిపించినా కూడా విసర్జన కాకపోవచ్చు, మరికొందరికి పెద్ద మొత్తంలోనూ వస్తుండొచ్చు, నోరు చప్పబడటం, రుచి తెలియకపోవటం, నోటి నుంచి దుర్వాసన వస్తుండటం, వికారం, వాంతి, ఆకలి తగ్గటం, ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గటం వల్ల రక్తహీనతకు లోనవటం, అంటే అనీమియా అంటూ ఉంటాం కదా అది, నెక్స్ట్ బలహీనత, తలతిప్పుడు, రక్తపోటు పెరగటం, కాళ్ళు మడమలు పాదాలు వాపులు, ముఖం ఉబ్బటం, ఆయాసం, చర్మం పొడిబారటం, దురదలు, ఎముకల నొప్పులు, బాధలు, తర్వాత యూరిన్లో బ్లడ్ వస్తూ ఉంటుంది, శుద్ధపడడం లాంటివి, మాటి మాటికి టిక్కలు కండరాలు పట్టేయడం, ఇవన్నమాట. ఆయా జబ్బులు ఉన్నంత మాత్రాన అందరికీ అన్ని లక్షణాలు ఉండాలని ఏం లేదు, కొందరిలో కొన్ని రకాల లక్షణాలు కనబడితే మరికొందరిలో మరికొన్ని లక్షణాలు పొడసొచ్చు. నిజానికి జలుబు ఫ్లూ వంటి మామూలు సమస్యలు కూడా జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి కనబడుతూ ఉంటాయి. వయస్సుతో పాటు అప్పుడప్పుడు మతిమరుపు వేధించడం సహజమే. కాబట్టి ఆయా లక్షణాలు కనబడినంత మాత్రాన వెంటనే బెంబేలు పడాల్సిన పని లేదు. కానీ ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి అసలు కారణం ఏంటో గుర్తించడం ముఖ్యం. దీంతో సమస్య ఏదైనా ఉంటే ముదరకుండా చూసుకోవచ్చు, ముందే నయం చేసుకోవచ్చు. ఒత్తిడి అనేది సహజం. స్వల్పంగా ఉన్నప్పుడు ఇది మేలే చేస్తుంది. భయాలను జయించడానికి, పనుల్ని పూర్తి చేయడానికి అవసరమైన శక్తిని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కానీ అదే పనిగా ఒత్తిడికి లోనవుతున్నా, దీర్ఘకాలంగా వేధిస్తున్నా ప్రమాదం తప్పదు. హై బీపీ, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఆత్మహత్య ఆలోచనలను ప్రేరేపించవచ్చు. తలనొప్పి, మెడనొప్పి, కండరాలు బిసుకుపోవటం, నోరు పొడిబారుతుండడం, గుండెదడ, ఛాతీలో నొప్పి, తీవ్ర అలసట, నిస్సత్తువ, ఆకలి తగ్గిపోవటం, లేదు తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ అతిగా తినడం, తరచుగా జలుబు ఫ్లూ బారిన పడుతుండడం, పండ్లపై శ్రద్ధ ఆసక్తి తగ్గటం, మతిమరుపు, అనవసర కోపం, ఆందోళన, ఇవి ఈ ఒత్తిడికి సంకేతాలన్నమాట. తర్వాత పక్షవాతం. పక్షవాతం అనేది చాలా పెద్ద సమస్య. చెట్టంత మనిషిని ఉన్నట్టుంది నిర్వీర్యం చేసి నిట్ట నిలువున కూల్చేస్తుంది. రక్తనాళంలో అడ్డంకి ఏర్పడటమో చిట్లటమో కారణం ఏదైనా మెదడుకు రక్త సరఫరా ఆగిపోవటం దీనికి మూలం. ఫలితంగా మెదడు నుంచి సంకేతాలు అందక ఆయా భాగాలు చచ్చుబడిపోతుంటాయి. పక్షవాత లక్షణాలు మొదలైన తొలి గంట అతి విలువైన సమయం. ఎందుకంటే ఈ సమయంలో చికిత్స ఆరంభిస్తే చాలా వరకు కోలుకునే అవకాశం ఉంది. మెదడు మరీ ఎక్కువగా దెబ్బతినకుండా, శాశ్వత వైకల్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఉన్నట్టుండి ముఖం, చేయి, కాలు ముద్దు బారినట్టు అనిపించడం, ముఖ్యంగా శరీరంలో ఒకవైపు బలహీనం అవుతున్నట్టు, పట్టు తప్పుతున్నట్టు అనిపించడం, అకస్మాత్తుగా మాట తడిబడిపోవటం, అంతా అయోమయంగా అనిపిస్తుండటం, ఎదుటి వాళ్ళు చెప్పేవి అర్థం కాకపోవటం, ఉన్నట్టుండి ఒక కంట్లో కానీ రెండు కళ్ళలో కానీ చూపు తగ్గినట్టు అనిపించడం, హఠాత్తుగా నడక తడబడటం, తల తిరిగినట్టు, పట్టు తప్పి తూలి పడిపోతున్నట్టు అనిపించడం, ఎలాంటి కారణం లేకుండా ఉన్నట్టుండి తీవ్రమైన తలనొప్పి రావటం, ఇవి పక్షవాతానికి సంకేతాలు. శరీరం అంతటికీ రక్తాన్ని సరఫరా చేసే గుండెకు తగినంత రక్తం అందాలి. ఇందుకోసమే ప్రత్యేకంగా మూడు రక్తనాళాలు పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా గుండెకు తగినంత రక్తం అందకపోయినా, లేదు పూర్తిగా నిలిచిపోయినా గుండెపోటుకు దారితీస్తుంది. దీనికి ప్రధాన కారణం రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు పోటుపడి పూడికలు ఏర్పడటం. ఈ పూడికలు కొన్నిసార్లు రక్తనాళం నుంచి విడిపోయి రక్తనాళం చిట్లి రక్తం గడ్డ కొట్టచ్చు కూడా. కొందరికి గుండెపోటు హఠాత్తుగా చాలా తీవ్రంగానూ దారితీయచ్చు. ఇది ప్రాణాంతకంగాను పరిణమించవచ్చు. మంచి విషయం ఏమిటంటే చాలా మందిలో గుండెపోటు సంకేతాలు కొన్ని గంటలు, రోజుల ముందు నుంచి కనబడుతూ ఉంటాయి. ఛాతీ బిగబట్టినట్టు, లోపల ఏదో నొక్కేస్తున్నట్టు అనిపిస్తుండటం, నొప్పి వస్తుండటం, ఇవి కొన్ని నిమిషాల సేపు అలాగే ఉండిపోవచ్చు, లేదు వస్తూ పోతుండొచ్చు. చేతుల్లో ముఖ్యంగా ఎడమ చేయి భుజంలో నొప్పి రావటం, మెడ దవడ వీపు కడుపులో కూడా నొప్పిగా ఇబ్బందిగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం వస్తుండడం, తల తేలిపోతున్నట్టు వికారంగా అనిపించడం, చెమట్టు పట్టడం, నిస్సత్తువ, ఇలాంటివి సంకేతాలు మన గుండెపోటుకి. అయితే అందరికీ అన్ని లక్షణాలు కనబడాలని లేదు, తీవ్రత కూడా ఒకేలా ఉండాలనేమీ లేదు. కొందరికి నొప్పి ఒక మాదిరిగా ఉంటే మరికొందరికి ఎక్కువగా ఉండొచ్చు. కొందరికి ఎలాంటి లక్షణాలు కనబడకుండానే ఉన్నట్టుండి గుండెపోటు రావచ్చు అనమాట. తర్వాత మన జీవితం అంతా జ్ఞాపకాల సమాహారం. తినే తిండి, చేసే పని, బంధాలు, బంధుత్వాలు అన్ని జ్ఞాపకాలతో ముడిపడినవి. అల్జీమర్స్ సరిగ్గా ఈ జ్ఞాపకాల మీదే దాడి చేస్తుంది. నిజానికి మనం అప్పుడప్పుడు పేర్లను, వస్తువులు పెట్టిన చోట్లను మర్చిపోవటం మామూలే, కానీ కొంతసేపటి తర్వాత గుర్తుకొస్తాయి. కానీ అల్జీమర్స్ అలా కాదు, క్రమంగా ఒక్కొక్క జ్ఞాపకాన్ని తూర్చేస్తుంది, ఆలోచన శక్తిని, వివేచనని దెబ్బతీస్తుంది. అయితే దీని సంకేతాలు చాలా కాలం ముందు నుంచే, ఆ మాటకొస్తే కొన్నేళ్ల ముందు నుంచే బయటపడటం ఆరంభిస్తాయి. రోజువారీ పనులను విఘాతం కలిగించేంతగా మతివరపు వేధించడం, ముఖ్యంగా కొద్ది నిమిషాల క్రితం జరిగినవి గుర్తుండకపోవడం, ముఖ్యమైన తేదీలు, ఘటనలు మర్చిపోవడం, ఒకే విషయం గురించి పదే పదే అడుగుతుండడం, ఒకప్పుడు వాడిన వస్తువుల వాడకంలోనూ ఇంట్లో వాళ్ళ సహాయం తీసుకుంటుండడం, సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది, ఏ పని ఎలా చేయాలో అనేది నిర్ణయించుకోలేకపోవడం, ఒకప్పుడు వేగంగా తేలిగ్గా చేసిన పనులను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుండడం, తేదీలు, సమయం, కాలాల విషయంలో ఇబ్బంది పడటం, కొన్నిసార్లు ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ ఉన్నామో కూడా తెలియక తికమక పడటం, దూరాన్ని అంచనా వేయటం, రంగులను గుర్తించడంలో పొరబడటం, మాట్లాడేటప్పుడు పదాలు తట్టకపోవడం, ఒక పదానికి బదులు మరొక పదాన్ని వాడటం, దీంతో కొందరు సంభాషణ కొనసాగించడం తెలియక మధ్యలోనే మానేస్తూ ఉంటారు. వస్తువుల్ని ఎక్కడెక్కడో పెట్టి మర్చిపోవడం, కొందరు ఎవరో వాటిని దొంగిలించారని నిందిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రవర్తన రోజు రోజుకి పెరుగుతూ వస్తూ ఉంటుంది కూడా. అంకెలు లెక్కల విషయంలో పొరపాటు పడుతుండడం, డబ్బులను లెక్కించడంలోనూ ఇబ్బంది పడటం, బట్టలు పరిశుభ్రత గురించి అంతగా పట్టించుకోకపోవడం, నలుగురితో కలవడానికి ఇష్టపడకపోవడం, ఇష్టమైన హాబీస్ ని ఆటల్ని మానేయటం, మూడ్ వ్యక్తిత్వం మారిపోవటం, మాటి మాటికి తికమక పడటం, ఇతరులను అనుమానించడం, అనవసరంగా ఆందోళన భయాలకు గురికావడం, ఇంట్లోనూ ఆఫీస్ లోనూ చాలా త్వరగా అప్సెట్ అవ్వడం, ఇవి అల్జీమర్స్ లక్షణాలు. తర్వాత మానవాళిని అనాదిగా పట్టి పీడిస్తున్న సమస్య క్షయ. ప్రస్తుతం సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉన్నా రోజు రోజుకి విజృంభిస్తూనే వస్తుంది. మహాముండి సమస్యగా మారుతూ నేటికి కొరకరాని కొయ్యగానే సవాలు విసురుతోంది. ఒకప్పుడు దీన్ని పేదల సమస్యగా భావించేవారు, కానీ ఇది సంపన్న వర్గాల్లోనూ ఎక్కువగానే కనబడుతుండడం గమనార్హం. మన దేశంలో ప్రతి 10 మందిలో 4లో క్షయకారక మైక్రోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ సూక్ష్మ క్రిమి ఉన్నట్టు అంచనా. అయినా కూడా మన రోగ నిరోధక శక్తి ఈ క్రిమిని సమర్థంగా నియంత్రణలోనే ఉంచుతుంది. సుమారు 10% మందిలో మాత్రం జీవితంలో ఎప్పుడూ అప్పుడు ఇది విజృంభించి సమస్యాత్మకంగా పరిణమించవచ్చు. శరీరంలో ఏ భాగానికైనా క్షయ రావచ్చు, కాకపోతే ఊపిరితిత్తుల క్షయ కేసులే ఎక్కువ. కాబట్టి దీనిపై అప్రమత్తంగా ఉండటం అవసరం. 2 వారాలకు మించి విడవకుండా దగ్గు వస్తుండటం, దగ్గినప్పుడు రక్తం పడుతుండడం, దగ్గినప్పుడు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఛాతీలో నొప్పిగా ఉండటం, అకారణంగా బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం, నిస్సత్వ జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఇవన్నమాట ఈ క్షయ వ్యాధి సంకేతాలు. కాబట్టి ఇప్పుడు చెప్పిన సంకేతాల్లో ఏవైనా సరే మీకేమన్నా కనిపిస్తే, ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని వేరే కేసుల్లో కూడా వేరే జ్వరం వచ్చినప్పుడు కూడా, లేకపోతే ఫ్లూ కానీ జలుబు కానీ వచ్చినప్పుడు కూడా అలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎందుకన్నా మంచిది డాక్టర్ని సంప్రదించి ముందుగా దాన్ని నిర్ధారించుకోవడం ఎంతైనా ముఖ్యం. ప్రియమని మీతోలో తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మరచిన ఓ చిలుక. అలసుమా ఏ మెరుగని బేలసుమా చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుక మధురాశలు పలికేవో మా చెల్లిని పిలిచేవో చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుక.
నుంచి కొత్తదాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగిలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజీ భాగవితో. అవకాశం జీవితంలోని ప్రతి దశలోనూ మనకు ఎదురవుతూనే ఉంటుంది. కాకపోతే ఒక్కోసారి వెతుక్కోవాలి, ఒక్కోసారి ఎంచుకోవాలి, మరోసారి సృష్టించుకోవాలి, ఇంకోసారి పోరాడి సాధించుకోవాలి. ఏం చేసినా దాన్ని సరైన సమయంలో అందుకోగలగాలి. అలాంటి వాళ్లే సాటి వారికి స్ఫూర్తి ప్రదాతలు అవుతారు. వీళ్లలాగా జేబులో 17 రూపాయలతో ఢిల్లీ బస్ ఎక్కిన సుభాష్ చంద్ర జీ టెలివిజన్ లాంటి సంస్థని సృష్టించాడంటే, 18 ఏళ్ల వయసులో 20,000 అప్పు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరిన సునీల్ మిత్తల్ అంత పెద్ద టెలికాం కంపెనీకి అధినేత కాగలిగాడంటే, భారతీయ మల్టీనేషనల్ కంపెనీగా ఎదిగిన సన్ ఫార్మాని దిలీప్ సాంగ్వి 10,000 రూపాయలతో మొదలు పెట్టాడంటే అవకాశాలని అందిపుచ్చుకోబట్టే. వీరెవరికి టాటాలు బిర్లాలతో సంబంధం లేదు, అంబానీలతో బంధుత్వమూ లేదు. మామూలు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఈ స్థాయికి చేరగలిగారు అంటే దానికి కారణం అవకాశాలను కనిపెట్టి స్వయం కృషిని జోడించడమే. అందుకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏమాత్రం అందుబాటులో లేని రోజుల్లో ప్రారంభించిన చిన్న చిన్న బిజినెస్లను నేడు పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలుగా విస్తరించగలిగారు. భారతీయ నిత్యావసర వస్తువుల మార్కెట్ కి బ్రాండింగ్ ని పరిచయం చేసి మార్కెటింగ్ సూత్రాలని తిరగరాశాడు. నూనె వ్యాపారం చేసే ఓ కుటుంబంలో పుట్టి పెరిగిన హర్ష్ 23 ఏళ్ల వయసులో తండ్రితో వ్యాపార బాధ్యతలు పంచుకోవడం మొదలుపెట్టాడు. మార్కెట్లో నూనెలు అమ్మే దుకాణాలు చాలా ఉన్నాయి. అటువంటిప్పుడు ఎవరైనా మనం తయారు చేసే నూనె మాత్రమే కొనుక్కోవాలంటే ఏం చేయాలి? బాధ్యతలు తీసుకున్న 2వ రోజు నుంచే ఈ ఆలోచన అతన్ని వేధించింది. మార్కెట్లో ఉన్న విదేశీ కంపెనీలన్నీ తమ ఉత్పత్తులకు పేర్లు పెట్టి అమ్ముతున్నాయి. వినియోగదారులు దుకాణానికి వచ్చి ఫలానా సబ్బు కావాలని, ఫలానా షాంపూ కావాలని అడుగుతున్నారు. మరి మనం అమ్మే కొబ్బరి నూనెని కూడా అలా అడిగితే? ఆలోచన రావడం ఆలస్యం, సరికొత్త సీసాల్లో పారాషూట్ సిద్ధమైంది. దానికోసం ప్రకటనలు కూడా చేయించాడు. కొబ్బరి నూనెకు ఒక బ్రాండ్ సృష్టించాడు. అప్పట్లో బ్రాండింగ్ అనేది దేశీయ వ్యాపార రంగానికి కొత్త. అనవసరంగా డబ్బు వృధా చేస్తున్నాడని విమర్శించిన పెద్దలే ఆశ్చర్యంతో అతన్ని మెచ్చుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు హర్ష్. తల నూనెలు, వంట నూనెలు, చర్మ సంరక్షణ, దుస్తుల సంరక్షణ, ఇలా వేర్వేరు రంగాల్లో కొత్త కొత్త ఉత్పత్తులతో 1,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి భారతీయ వ్యాపారవేత్తల సత్తా చాటాడు. తన ప్రస్థానం గురించి మాట్లాడుతూ, పోటీ పెద్దగా లేని రంగాన్ని ఎంచుకోవాలి. సరైన పోటీ లేదంటే అక్కడ ఉన్నవారు మార్కెట్ ని సరిగా అంచనా వేయలేకపోతున్నారనే అర్థం. అదే మనకి కలిసి వస్తుంది. మా సంస్థల్ని పరిశీలిస్తే ఆ సంగతి తెలుస్తుంది. ఒకదానితో మరొకదానికి సంబంధమే ఉండదు. అలాగని బ్రాండ్ పేరుతో ఏదైనా అమ్మొచ్చు అనుకుంటే పొరపాటే. వినియోగదారులకు కావాల్సింది మనం అమ్మే బ్రాండ్ లో దొరకాలి. అది తెలియాలంటే వినియోగదారుడి దృష్టి నుంచి ఉత్పత్తిని చూసి లోపాలని సరిచేసుకోవాలి. మరొకరికి అవకాశం ఇవ్వకుండా మనకు మనమే పోటీ కావాలి. ఒకసారి ఓడిపోయినా పర్వాలేదు, గెలవడానికి మరో కొత్త ఛాన్స్ తీసుకోవచ్చు. అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి డబ్బు లేదని, సిబ్బంది లేరని, సమయం లేదని సాకులు చెప్పే వాళ్ళకి
నిజంగా దానికి అర్థం తెలియనట్లే. ఏవేవో చేయాలన్న ఆశలుండి డబ్బు లేనప్పుడే సరికొత్త ఆవిష్కరణకి రంగం సిద్ధమవుతుంది అంటారు మేనేజ్మెంట్ గురు సీకే ప్రహ్లాద్. డబ్బు అక్కర్లేదు కాబట్టి కొత్తగా ఆలోచించగలిగే వాళ్ళు అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ప్రతిదాన్ని ప్రయత్నించి చూడాలి, సఫలమైతే గెలుస్తాం లేకపోతే నేర్చుకుంటాం అంతే కదా అంటాడు హర్ష్. ఆయన వేసిన ప్రతి అడుగు భారతీయ మందుల పరిశ్రమ ప్రగతికి ఓ అద్భుత అవకాశంగా మారింది. సిప్లా మన దేశంలోని పెద్ద ఫార్మా కంపెనీలో ఒకటి. అంత పెద్ద కంపెనీ యజమాని 30 ఏళ్ల పాటు కేవలం 15,000 రూపాయల జీతం తీసుకుని కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఇప్పటికీ ఎంతో నిరాడంబరంగా జీవిస్తాడు. సిప్లా కంపెనీని హమీద్ తండ్రి ప్రారంభించాడు. అప్పుడది చాలా చిన్న కంపెనీ. కొడుకుని బాగా చదివించాలని కేంబ్రిడ్జ్ కి పంపాడు ఆ తండ్రి. 23 ఏళ్లకే రసాయన శాస్త్రంలో పీహెచ్డి పూర్తి చేసి వచ్చిన హమీద్ రాగానే తండ్రి కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అన్ని పనులు నేర్చుకున్నాడు. ఫార్మా రంగం పైన పూర్తి అవగాహన వచ్చాక పరికించి చూస్తే అన్ని సమస్యలే. మందుల తయారీకి అవసరమైన ముడి సరుకులన్నీ దిగుమతి చేసుకోవాలి. పేటెంట్ల చట్టాలు సరిగా లేవు. అసలు తయారీదారులకు ఒక సంఘం అంటూ లేదు. తయారైన మందులు ఎగుమతి చేసే అవకాశమూ లేదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నేను ఏం చేస్తానని విదేశాలకు వెళ్లిపోలేదు ఆయన. ప్రతి సమస్యని ఒక అవకాశంగా భావించాడు. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న మందుల తయారీదారులందరినీ ఒక్క తాటి మీదకి తెచ్చి ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ని ప్రారంభించాడు. 12 ఏళ్లు ప్రభుత్వంతో పోరాడి ప్రొడక్ట్ పేటెంట్ చట్టాన్ని తొలగించేలా చేశాడు. దాంతో భారతీయ కంపెనీలు ఏ మందులైనా తయారు చేసుకుని అమ్ముకునే స్వేచ్ఛని పొందాయి. మందుల తయారీకి అవసరమైన ముడి సరుకులను స్వయంగా తయారు చేసుకోవడం మొదలెట్టాయి. ఫలితంగా 1970వ దశకంలో 80% మార్కెట్ వాటా విదేశీ మందులదైతే 2000 సంవత్సరానికల్లా దాన్ని 20% తగ్గించి 80% వాటాని భారతీయ సంస్థలు చేజిక్కించుకున్నాయి. ఇక ఎగుమతుల అవకాశం కోసం FDA అనుమతి పొందడానికి హమీద్ 11 సార్లు అమెరికా వెళ్లాడు. చివరికి ఒక చిన్న సంస్థ సహకారంతో ఎగుమతులకు అనుమతి లభించింది. అలా భారతీయ ఫార్మా పరిశ్రమకు మైలురాళ్లనదగ్గ మార్పులన్నీ సిప్లా ద్వారానే జరిగాయి. భారతీయ ఫార్మా రంగానికి ఇన్ని అవకాశాలను తీసుకొచ్చిన హమీద్ మాత్రం వ్యాపారానికన్నా ముందు మానవీయతకు విలువిస్తాడు. అందుకే ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో అమ్ముడయ్యే ఎయిడ్స్ మందుల్లో 3/2 సిప్లావే. అవి కూడా విదేశీ మందుల ధరతో పోలిస్తే కొన్ని 100 రెట్లు తక్కువ ధరకే లభిస్తాయి. హమీద్ దృష్టిలో సంపద అంటే డబ్బు కాదు. స్వల్పకాలిక లాభాలను త్యాగం చేయగలిగితే, అవిశ్రాంతంగా పనిచేస్తే అప్పుడు మనం వ్యాపారంలో విజయం సాధించవచ్చు, ధనవంతులం కావచ్చు. దాంతోపాటు సమాజానికి శాశ్వతంగా మేలు చేసే పనులెన్నో చేయొచ్చు. ఇష్టమైన రంగంలో ఉన్నత చదువులు, తోటివారిని కలుపుకుని ముందుకు సాగడము సమస్యలను అవకాశాలుగా మార్చుకోగల శక్తినిస్తాయి అంటాడు అనుభవంతో హమీద్. చెప్పుల షాప్ ని గొలుసు దుకాణాలుగా అభివృద్ధి చేసి బ్రాండ్ గా మార్చిన ఘనత అతని సొంతం. రఫీక్ తండ్రికి ముంబైలో ఒక చెప్పుల దుకాణం ఉండేది. చదువు అవగానే తండ్రికి సాయంగా దుకాణానికి వెళ్లేవాడు. కానీ ఆయన అజమాయిషీ ధోరణి రఫీక్ కి నచ్చేది కాదు. అందుకని సొంతంగా మరో షాపు పెట్టాలనుకున్నాడు. అది 1969 రెండో షాప్ పెడితే మొత్తం వ్యాపారం దివాలా తీస్తుందన్నది వ్యాపార వర్గాల్లో పాతుకుపోయిన సెంటిమెంట్. తండ్రి కూడా భయపడ్డాడు. కానీ అదే పేరుతో కొత్త ప్రాంతంలో షాపు పెడితే వినియోగదారులు కొత్త వాళ్ళు వచ్చారు, వ్యాపారం పెరిగింది, తండ్రి సంతోషించాడు. మనుషుల నమ్మకాలు మార్పును ఆపలేవు. మార్పుకి చోటు దొరికితే అవకాశం తలుపు తెరుచుకున్నట్లేనని రుజువు చేశాడు రఫీక్. అది మొదలు వినియోగదారుల మనస్తత్వాల్ని కాచి వడపోసిన రఫీక్ వ్యాపారంలో ఎన్నో కొత్త వరవడులకు శ్రీకారం చుట్టాడు. కొత్త కొత్త అవకాశాల్ని సృష్టిస్తూనే వెళ్లాడు. గొలుసు దుకాణాలన్నీ ఎక్కడికక్కడ పూర్తిగా స్థానిక అభిరుచులను ప్రతిబింబించేలా చూశాడు. అంతా బాగానే ఉంది, కానీ లాభాలతో సంబంధం లేనప్పుడు ఉద్యోగికి అమ్మకాలను పెంచాలన్న ఆసక్తి ఎందుకుంటుంది? అందుకని మేనేజర్లకి లాభాల్లో వాటా ఇచ్చాడు. దాంతో అందరూ బాగా పనిచేసేవారు. ఒక్క చోట చెప్పుల దుకాణానికి భవనం వాదికి ఇచ్చేవారు కాదు, అలాంటి చోట భవన యజమానులకు వ్యాపారంలో వాటా ఇచ్చాడు. ఇలా ఎక్కడి సమస్యను అక్కడే పరిష్కరిస్తూ దేశవ్యాప్తంగా కొన్ని 100 స్టోర్లతో విజయపథంలో సాగుతున్నాడు రఫీక్. మెట్రో కన్నా ముందు చెప్పుల దుకాణాలు ఉన్నాయి, కానీ ఎవరూ ఇలా బ్రాండ్ స్థాయిలో పేరు తెచ్చుకోలేదు. మన దేశంలో 100 కిలోమీటర్లు దాటితే ఆహారపు అలవాట్లు మారిపోయినట్లే ఫ్యాషన్లు మారిపోతాయి అంటాడు రఫీక్. అందుకే ఎక్కడ దుకాణం పెడితే అక్కడ వినియోగదారుల అభిరుచులను కనిపెట్టగలగాలని అదే మెట్రో విజయ రహస్యం అని చెబుతాడు రఫీక్. దృష్టిలో అవకాశం అంటే నెమ్మదిగా వచ్చే మార్పు. ఆ మార్పుని చూసి భయపడితే వెనకబడిపోతాం, కొత్త అవకాశంగా భావిస్తే ముందుకెళ్తాం. అవకాశం ఓ పర్వతం కాదు ఎదురుగా కనబడడానికి, గులకరాళ్లలాగా మన చుట్టూ పడుంటాయి లెక్కలేనన్ని అవకాశాలు. మనం చదివిన దాంట్లోనూ విన్న దాంట్లోనూ ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు అది మన ముందుకు వస్తుంది. పిల్లలు తమకు తెలియని మాట వినిపిస్తే దాని అర్థం తెలుసుకునేదాకా నిద్రపోరు. అంత ఉత్సాహం మనలోనూ ఉంటేనే అవకాశాన్ని గుర్తించగలుగుతాం. కొత్తవి నేర్చుకోవడానికి చేయడానికి ఆసక్తి లేని వారికి కొత్త దారులు కనిపించవు. ప్రతిసారి కొత్త పనే కానక్కర్లేదు, ఒక్కోసారి పాత పనిని కొత్తగా కూడా చేయొచ్చు అంటాడు రఫీక్. అక్వేరియంలో ఉన్న చేపకి ఎంతసేపు ఈదినా ఆ కొంచెం నీరే, అయినా అది ఎన్ని కోణాల్లో ఈదుతుంటుందో, కాసేపు వేగంగా కాసేపు మెల్లగా, అలా చూస్తూ ఉంటే చేప గురించి మనకు తెలియని ఎన్నో కోణాలు కనిపిస్తుంటాయనే రఫీక్కి ఆ చేపే ఆదర్శమట. అవకాశాలు కూడా చేపలాగానే చూసే కొద్దీ కొత్త కొత్తగా కనిపిస్తాయట. హోటళ్ల రంగంలో కామత్ అన్న పేరుని బ్రాండ్ గా మార్చిన వ్యాపారవేత్త, ఇంజనీరింగ్ చదివిన విఠల్ అనుకోకుండా తండ్రి నడుపుకున్న హోటల్ను పనిచేయాల్సి వచ్చింది. ఎంతో పరిశుభ్రంగా ఉండడమే కాక వేగంగా సప్లై చేయడంతో ఆ హోటల్కి మంచి పేరు వచ్చింది. ఆ పేరును ఉపయోగించుకుని వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకున్నాడు విఠల్. చక్కని ప్రణాళిక సిద్ధం చేసుకుని కామత్ హోటళ్ల చైన్ కి శ్రీకారం చుట్టాడు. రోజుకి 20 గంటలు పనిచేస్తూ నెలకు కొత్త రెస్టారెంట్స్ చొప్పున 50 చోట్ల రెస్టారెంట్ ప్రారంభించాడు. ఎలా అని ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టి చూస్తున్న వారికి అర్థం అవడానికి కొన్నాళ్ళు పట్టింది. ఆ రోజుల్లో పరనగరాల్లో 1-2 పెద్ద హోటళ్లు మినహాయిస్తే మిగిలినవన్నీ చిన్న ఇరానీ ఛాయ్ దుకాణాలే. అవి వరుసగా మూతబడుతున్న విషయాన్ని గుర్తించిన విఠల్ పరిస్థితిని తనకు అనువుగా మార్చుకున్నాడు. కామత్ హోటళ్ల విస్తరణ అయిపోయింది. తర్వాత ఏమిటి, చిన్న హోటళ్లున్నాయి, 5 నక్షత్రాల పెద్ద హోటళ్లున్నాయి, మధ్యలో ఏవి లేవు. ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర అమ్మకానికున్న 4 నక్షత్రాల హోటల్ ని కానీ కొని కామత్ ప్లాజాగా మార్చి ఆ ఖాళీని తనే భర్తీ చేశాడు. తర్వాత దాని స్థానంలో ఆసియాలోనే తొలి 5-స్టార్ ఎకోటెల్ ని పట్టాలి అనుకున్నాడు విఠల్. ఎకో ఫ్రెండ్లీ హోటలా, విఠల్ కి విజయం తాలూకు పొగరు బాగా తలకెక్కింది అనుకున్నారు జనాలు. విఠల్ పట్టించుకోలేదు, 100 కోట్లు అప్పు చేశాడు. ఇంతలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. పునాదులు సరిగా లేక కామత్ ప్లాజా కూలిపోయింది. సోదరులు ఆస్తులు పంచుకుని విడిపోయారు. దాంతో అప్పు ఆర్కిడ్ ప్లాను మాత్రం విఠల్కి మిగిలాయి అనమాట. మరోపక్క తండ్రికి క్యాన్సర్, అందరూ అతడి పని అయిపోయిందని అనుకున్నారు. ఆ స్థలాన్ని అమ్మేసి అప్పులు తీర్చి ఉద్యోగం చేసుకోమని సలహాలు ఇచ్చారు. కానీ విఠల్ పట్టుదల ముందు సమస్యలే తలవచ్చాయి. ఒకప్పుడు ఆయన హోటళ్లలో కస్టమర్లుగా సేవలు అందుకున్న వారు బ్యాంకుల్లో పెద్ద హోదాల్లో ఉన్నారు. విఠల్ మీద నమ్మకంతో వారు చేతనైన సాయం చేసి ఆదుకున్నారు. దాంతో మళ్లీ శక్తులన్నీ కూడా తీసుకుని ఆర్కిడ్ ని పూర్తి చేశాడు విఠల్. ఇప్పుడు ప్రపంచంలోని బెస్ట్ హోటల్స్ లో ఆర్కిడ్ ఒకటి. అదే కాకుండా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో హెరిటేజ్ ప్యాలెస్ హోటళ్లు, రిసార్ట్లు, లగ్జరీ బిజినెస్ హోటళ్లు కట్టడంతో పాటు తన జయాపజయాల గురించి ఆత్మకథ కూడా రాసుకున్న వ్యాపారవేత్త విఠల్ కామత్. వ్యాపార రంగంలో అవకాశాన్ని అనిపించుకోవాలనుకునే వారికి నేను చెప్పే ఫార్ములా, మ్యాప్ గ్యాప్ ట్యాప్. మార్కెట్ ని పరిశీలించాలి, అక్కడ ఉన్నదేంటో, వినియోగదారుడు కోరుకుంటున్నది ఏమిటో తెలుసుకోవాలి. ఆ రెంటి మధ్య ఉన్న ఖాళీనే మనకు లభించే అవకాశం. దాన్ని ఉపయోగించుకునేందుకు మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని నమ్మకమైన సిబ్బందిని తయారు చేసుకుంటే డబ్బు వెతుక్కుంటూ వస్తుంది. పట్టుదల, అంకిత భావం, క్రమశిక్షణ, ఈ మూడింటికి ప్లానింగ్ తోడైతే విజయం మన వెంటే ఉంటుంది అంటాడు విఠల్. 2 దశాబ్దాలు లెక్కలేరని ఒడిదుడుకులు ఓపిగ్గా పోరాడాడు. ఇప్పుడు దేశ విదేశాల్లోని వేలాది సంపన్న కుటుంబాలకు, సంస్థలకు తన సంపదని ఎలా పెంచుకోవాలో సలహాలిస్తున్నాడు. నిర్మల్ MBA CA చదివి హిందుస్థాన్ లీవర్లో ఉద్యోగంలో చేరాడు. వ్యాపారానికి సంబంధించి మంచి అవగాహన సంపాదించాడు. 6 ఏళ్లలో సంస్థకి అద్భుతమైన ఫలితాలు రాబట్టాడు. ఇంతలో దేశంలో మొదలైన సంస్కరణలు అతడిలోని ఆర్థికవేత్తను తట్టిలేపాయి. మార్కెట్ రీసెర్చ్ చేసే సంస్థను పెట్టాడు. ఆ పరిశోధన నివేదికలను వ్యాపార సంస్థలకి అమ్మేవాడు. తొలి రోజుల్లోనే ఏకంగా కోట్లలో ఆదాయం వచ్చింది. కానీ కొన్నాళ్లకే స్టాక్ మార్కెట్ కుదేలవడంతో సమాచారాన్ని కొనేవాళ్లు తగ్గిపోయారు. మరోపక్క ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఒక్కరు సాఫ్ట్ కాపీ కొనుక్కుని 100 మంది పంచుకునేవారు. దాంతో విసిగిపోయిన నిర్మల్ డేటాని వృధా చేయడం ఎందుకని అందరికీ అందుబాటులో ఉండేలా వెబ్సైట్ లో పెట్టాలనుకున్నాడు. అది తెలివి తక్కువ పని అంటూ భాగస్వాములు వదిలి వెళ్లిపోయారు. నిర్మల్ బెదిరిపోలేదు, మరొకరితో కలిసి అప్పు చేసి indiainfoline.com అనే వెబ్సైట్ పెట్టాడు. ఒక్క ఇమెయిల్ ఇస్తే చాలు సమాచారాన్ని ఉచితంగా పొందవచ్చు అంటూ పేపర్లో ప్రకటించాడు. 300,000 మెయిల్స్ వచ్చాయి. ఆ స్పందన ఆధారంగా ఆన్లైన్ లోనే ఏమన్నా చేయాలన్న ఆలోచన వచ్చింది. నిధులు సేకరించి ఆన్లైన్ ట్రేడింగ్ వెబ్సైట్ పెట్టాడు. అదే సమయంలో .com బబుల్ సమస్య వచ్చింది. పువ్వు పక్కనే ముదుల, ప్రతి అవకాశానికి పక్కనే అవరోధం ఎదురయ్యేది. అలాంటి పరిస్థితుల్లోంచి ఇప్పుడు బిలియనీర్ బిజినెస్ మ్యాన్ గా అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన నిర్మల్ ఆ ప్రయాణాన్ని వివరిస్తూ, మేము నిలదొక్కుకోవడానికి 5 ఏళ్లు పట్టింది. ఈ లోపల ఎన్నోసార్లు పూర్తిగా మునిగిపోయాం. అన్ని అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి మర్యాదగా బయటపడదాం అనుకున్నాం. ఓసారి అమ్మకానికి రెడీ అయ్యాం కూడా, కానీ చివరి నిమిషంలో బేరం చేయండి. దాంతో మళ్లీ సీరియస్ గా పనిచేసి ట్రేడింగ్ వెబ్సైట్ సేవల్ని బాగా పెంచాం. ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దాం. అప్పుడే స్టాక్ మార్కెట్ కూడా ఊపందుకోవడంతో మా దశ తిరిగింది. సహనమే మమ్మల్ని గెలిపించింది. అవకాశము తెలివి ఉన్నా సమయం సరైనది కాకపోతే అన్ని వృధానే అని అనుభవంతో తెలుసుకున్నాను అంటాడు నిర్మల్. ఆయనకేం నోట్లో వెండి చెంచాతో పుట్టాడు. ఈయన పట్టిందల్లా బంగారమైంది అంటుంటారు వ్యాపారంలో పైకొచ్చిన వారిని చూసి. కానీ ఇక్కడ మనం చెప్పుకున్న వాళ్ళెవరూ నోట్లో వెండి చెంచాతో పుట్టలేరు, పట్టిందల్లా బంగారం కాలేదు. మనందరిలాగే అతి సామాన్యుడు. కాకపోతే వీళ్ళందరూ తమ చుట్టూ ఉన్న అవకాశాలని శోధించారు, పరిస్థితులతో పోరాడారు, స్వయం కృషితో విజయాన్ని సాధించారు. ఆ క్రమంలో వారు పడ్డ కష్టాలే యువతకు స్ఫూర్తి పాఠాలవుతున్నాయి. పట్టుదల సడలకుండా వారు చేసిన ప్రయత్నాలే సత్తా చాటమంటూ రేపటి తరానికి ప్రేరణ ఇస్తున్నాయి. అంతకన్నా ఏం కావాలి, నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత. ప్రియమైన మీతో కార్యక్రమంలో తీసుకుందా మరొక షార్ట్ బ్రేక్. వెంటనే ఉండండి, మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పుడితేను పురుషుడుగా పుటకే కోరద్దు, అయ్యా పుట్టావా ఆడోళ్ళ వస్తే నీకొద్దు. పుడితేను పురుషుడుగా పుటకే కోరద్దు, అయ్యా పుట్టావా ఆడోళ్ళ వస్తే నీకొద్దు.
పుడితేను ఆడదిగా పుటకే కోరద్దు, అమ్మ పుట్టావా పురుషులతో కొత్తే నీకొద్దు.
ఆడతనం యాడుంది ఈ కలికాలంలో, ఆడతనం యాడుంది ఈ కలికాలంలో. ఆఖరికి గడ్డే అన్నం ఆకలి వేడల్లో. పుడితేను పురుషుడుగా పుటకే కోరద్దు, అయ్యా పుట్టావా ఆడోళ్ళ వస్తే నీకొద్దు. తలదేవే పరపర గానం పోలేదే, పాత గుణాలు విడలేదే, మానులు ఎక్కి ఊగేవే మనిషిని కోతిగ తలదేవే. ఒకటే
మనసు కలిస్తే మనువన్నారు, మరదలు బావకు వరసన్నారు, మర్యాద ఒకటే తరుగన్నారు. పుటకే కోరదు అయా పుట్టా ఆడోళ్ళ వస్తే నీకోదు.
వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించింది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhavit Party from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Namaste, nenu mee SP Sailajani. Meer vintunnaru Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన్ మీతో మీ ఆర్జే భార్గవితో. క్యాన్సర్ నివారణకు అత్యాధునిక చికిత్సా విధానాలు వచ్చిన ఆ పేరు వింటేనే భయపడిపోతాం, కానీ అప్రమత్తత అవగాహన ఉంటే దాన్ని జయించడం పెద్ద కష్టమేమీ కాదంటారు హైదరాబాద్కి చెందిన మహాలక్ష్మి తాడాల. కుటుంబ సభ్యుల క్యాన్సర్ బాధని కళ్లారా చూసిన ఆమె ఆ బాధితులకు అండగా నిలబడాలి అనుకుంది. స్వప్నిక రేహ పేరుతో ఓ ఎన్జిఓని ప్రారంభించి క్యాన్సర్ రోగులకు ఉచితంగా అన్ని రకాల సాయం చేస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి జ్వరం వచ్చిందంటే అల్లాడిపోతాం. అలాంటిది క్యాన్సర్ వస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధల్ని ఆ రోగితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా బాధపడాల్సిందే, భరించాల్సిందే. అలాంటి బాధను ప్రత్యక్షంగా చూసింది మహాలక్ష్మి. వారు పడ్డ కష్టం మరెవరికి రాకూడదు అనే స్వప్నిక రేహ పేరుతో క్యాన్సర్ బాధితులకు సాయం చేసేందుకు ఓ సంస్థని ఏర్పాటు చేసింది. మహాలక్ష్మిది విజయవాడ. వారి తల్లిదండ్రులకు ఇద్దరు అమ్మాయిలే, తినే పెద్దదన్నమాట. పెళ్ళయ్యాక తన భర్త శ్రీనివాసరావుతో కలిసి హైదరాబాద్ వచ్చేసింది. వారికో అమ్మాయి. లా చదివిన మహాలక్ష్మి కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసింది, టీచర్ గాను పనిచేసింది, కానీ పాప కోసం మానేయాల్సి వచ్చింది. పాప కాస్త పెద్దదైంది అనుకునేలోగా వారి మామగారు క్యాన్సర్ బారిన పడ్డారు. తన మామగారికి క్యాన్సర్ అని తెలిసి ఇంట్లో అంతా షాక్ అయ్యారు. చికిత్స మొదలయ్యాక డబ్బులు నీళ్లలా ఖర్చు అయ్యేవి, పైగా చికిత్సకు ఆయన తట్టుకోలేకపోయేవారు. అవన్నీ చూసి మహాలక్ష్మి మానసికంగా చాలా ఆందోళనకు గురైంది. ఆసుపత్రికి వెళ్ళినప్పుడల్లా చుట్టూ ఉన్న రోగుల్ని చూసి ఇంతమంది క్యాన్సర్ బాధితులున్నారా అనిపించేది. వారితో ఎదురుగా మాట్లాడేది, వాళ్ళకు వచ్చిన సమస్య ఏమిటి, ఎంతవరకు కోలుకున్నారు, ఇలాంటివన్నీ అడిగేది. వాళ్ల సమాధానాలు వింటుంటే భయం వేసేది. అవన్నీ ఆలోచిస్తూనే మామగారిని బతికించుకోవాలి అనే తపనతో ఎక్కడెక్కడ మంచి చికిత్సలు దొరుకుతాయో, ఏం చేస్తే క్యాన్సర్ నయం అవుతుందో వంటి వివరాల్ని ఇంటర్నెట్ లో చదువుతూ ఉండేది మహాలక్ష్మి. ఆయన బతికించుకోవడానికి చాలా తాపత్రయపడ్డారు. అలా దాదాపు 3 ఏళ్లు హాస్పిటలే తన ప్రపంచం అయిపోయింది. చికిత్స కోసం 30 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యేగాని తన మామగారు తనకి దక్కలేదు. ఆయనకు క్యాన్సర్ చికిత్స చేయిస్తున్నప్పుడు తరచూ మహాలక్ష్మి స్నేహితురాలు డాక్టర్ సుష్మతో చర్చించేది, మొదటి దశలోనే వ్యాధి గుర్తించగలిగితే చికిత్స ఎవరికీ భారం కాదు, రోగికి ఆ చికిత్సను తట్టుకునే శక్తి ఉంటుంది అని చెప్పారు. అప్పుడే అనిపించింది క్యాన్సర్ పై కాస్త అవగాహన, కాస్త ఆసరా ఉంటే ఆ వ్యాధిని జయించవచ్చు అని. కొంత పరిశోధన తర్వాత తన ఆలోచనను సుష్మకి, తన భర్తకి చెప్పింది. మరో డాక్టర్ వెంకట్ కూడా తమ వంతుగా సహకరిస్తామని చెప్పారు. అలా ముందడుగేసింది మహాలక్ష్మి. మొదట ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలి అనుకుంది. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా టీనేజీ అమ్మాయిలకు వ్యాక్సిన్లు, రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, శారీరక మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. శానిటరీ నాప్కిన్స్ ని పెద్ద ఎత్తున అందించారు. ఇవన్నీ చేస్తూనే నిపుణులైన వైద్యుల సాయంతో క్యాన్సర్ పరీక్షల్ని ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇది కాస్త ఖరీదు కావడంతో స్పాన్సర్ల సాయంతో వీటిని చేస్తున్నారు. అలా ఇప్పటి వరకు సుమారు 300 మందికి పరీక్షలు చేయించారు. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు అనంతపురంలోని కళ్యాణ దుర్గం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, యానాం తదితర ప్రాంతాల్లో ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. సోషల్ మీడియా సాయంతో అక్కడితో ఆగిపోతే సరిపోదు కదా, అందుకే హోప్ ఫర్ లైఫ్ అనే సంస్థతో కలిసి క్యాన్సర్ బాధితులకు ఆర్థికంగా అండగా నిలబడుతున్నారు. క్యాన్సర్ రోగులకు అవసరమైన రక్తదాతల్ని అందుబాటులో ఉంచుతున్నారు. ఇవన్నీ చేయడానికి వీరికి ప్రత్యేకంగా ఆఫీస్ ఏమీ లేదు, అన్ని సోషల్ మీడియానే వేదికగా చేసుకుని చేస్తున్నారు. వరల్డ్ ఆఫ్ హెల్త్ కేర్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో డాక్టర్లు, పేషెంట్ల సహాయకులు, సన్నిహితులు, స్నేహితులు, వాలంటీర్లు కలిపి ఓ బృందంగా ఏర్పడ్డారు. రోగులకు ఏ అవసరం అయినా కూడా వీరు వెంటనే స్పందిస్తారు. వారే హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ చికిత్స ఎక్కడ జరుగుతుంది, ఎలాంటి సదుపాయాలు సులువుగా లభిస్తాయి, ఇలా అన్నీ తెలియజేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే హాస్పిటల్లో చేర్చిన దగ్గర నుంచి వారి సర్జరీల వరకు అన్నింటికీ ఉచితంగానే సాయం అందిస్తారు. కేవలం రోగుల అవసరాలే కాదు, వారితో వచ్చే సహాయకుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని కౌన్సిలింగ్ అందిస్తారు. ఇంత పాజిటివ్ గా ఉంటే అంత మంచిది అనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెబుతారు. పేద మధ్యతరగతి వారికి నెలల ధరబడి సాగే ఈ చికిత్స కోసం బయట విడిగా గదులు అద్దెకు తీసుకుని ఉండే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారి కోసం సయోధ్య అనే మరో ఎన్జిఓతో కలిసి అక్కడ ఉండే ఏర్పాటు చేశారు. అత్యవసర సర్జరీల కోసం సేకరించే మొత్తాన్ని నేరుగా హాస్పిటల్కే అందేలా చూస్తారు. అలా ఖర్చు అయిన మొత్తంలో మిగిలిన డబ్బుని మళ్లీ దాతలకే ఇచ్చేస్తారు. ఈ వివరాలని ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా అందరికీ చెబుతారు. ఏదైనా సమస్య ఉన్న వారు ఫోన్ నంబర్ లో సంప్రదించవచ్చు వాళ్ళని. తన ఆలోచన తెలిసిన చాలా మంది దాన్ని వ్యతిరేకించారు. నువ్వు ముందు పాపని, నీ ఆరోగ్యాన్ని చక్కబెట్టుకో, తర్వాత అందరినీ ఉద్ధరిద్దు గాని అని చాలా మంది మహాలక్ష్మి ముఖాన్ని అన్నారు. తన తండ్రి అయితే తన ఆరోగ్యం ఎక్కడ పాడు చేసుకుంటుందో అని సస్యమిరా అన్నారు. తన మావయ్య ఆసుపత్రిలో ఉన్నప్పుడు మహాలక్ష్మి ఆహారం సరిగా తీసుకోక, వేళకు నిద్రపోక అనారోగ్యానికి గురైంది. ఆ సమయంలోనే తనకు 2 మేజర్ సర్జరీలు జరిగాయి. అందుకే చాలా మంది వ్యతిరేకించారు. కానీ నలుగురికి సహాయపడాలన్న ఆలోచన ముందు అవేమీ నిలబడలేదు. ఇలా ఇప్పటి వరకు ఎంత మందికి సాయం చేశాం అనేదేమీ లేదు. ప్రియమైన మీతోలో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మరిన్ని వివరాలు బ్రేక్ తర్వాత. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా, జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా, జోరుగా. కొంటినే కాల ప్రేమ పాఠములను చదువుకుంటినే, ఓ బాలనీ వయార మెల్చి మరులు కొంటినే కాల ప్రేమ పాఠములను చదువుకుంటినే, మరువనంటినే మరువనంటినే, ఓ జోరుగా హుషారుగా షికారు పోదమా.
అన్ని చూసి వలచినాడనే, వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే. వన్య చిల్నెలన్నీ చూసి వలచినాడనే, వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే. కలిసి రాగదే కలిసి రాగదే, జోరుగా హుషారుగా షికారు పోదమా. నాడనే కనులు తెరిచి ఎదుట నిన్నే కాంతి నాడనే, కలలలో నచలియ నిన్నే పిలిచి నాడనే, కనులు తెరిచి ఎదుట నిన్నే కాంతి నాడనే. వరించి నాడనే వరించి నాడనే, జోరుగా హుషారుగా షికారు పోదమా.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజే భార్గవితో. పట్టణంలో అదొక పేరున్న ఫంక్షన్ హాల్. పెళ్ళైపోయి అతిథులంతా తిరుగు ముఖం పడుతున్నారు. అప్పుడే ఆ హాల్ ముందుకి ఒక ఆటో వచ్చి ఆగింది. అందులో నుంచి డ్రైవర్ తో పాటు ఓ మహిళ హడావుడిగా దిగింది. హాల్ నిర్వాహకులు శుభకార్యం జరుపుతున్న పెద్దలతో మాట్లాడి అక్కడ మిగిలిపోయిన ఆహార పదార్థాలను తాను తీసుకొచ్చిన గిన్నెలోకి మార్చింది. వాటన్నింటినీ ఆటోలో సర్దుకుని నేరుగా ఆ ఊళ్ళోని మురికి వాళ్ళలోకి తీసుకువెళ్ళింది. తాను తెచ్చిన పదార్థాలను అక్కడి వారికి పంచింది. ఆమె తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వింధ్యారాణి. అంగన్వాడీ టీచర్ గా పిల్లలకు చదువు చెబుతూ పేదలకు అన్నదానం చేస్తున్న ఆమెకి ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసా? సిరిసిల్ల ఆమెకి వింధ్యారాణి ఊరని చెప్పాను కదా, అంగన్వాడీ టీచర్. మొదట్లో చైల్డ్ లేబర్ స్కూల్లో టీచర్ గా పనిచేసేది. అప్పట్లో ఇంటింటికి వెళ్లి పిల్లల్ని బడికి పంపమంటూ తల్లిదండ్రుల్ని అడిగేవారు. అప్పుడే వింధ్యారాణికి అనిపించింది పేద పిల్లలకు ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది అని. కానీ అప్పుడు తన జీతం అంతది మాత్రమే. తను ఒక్కదాని వల్ల కాకపోతే ఒక బృందంగా ఏర్పడి పేదలకు సాయం అందించవచ్చు అనిపించింది. అలా 10 మహిళలతో కలిసి 2004 ధరణి అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించింది. ఇది ప్రారంభించిన కొత్తలో 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు తనే సొంతంగా ఫీజులు కట్టి ట్యూషన్ కి పంపించేది. వారి తల్లిదండ్రులకు పిల్లలకు కౌన్సిలింగ్ కూడా ఇప్పించి చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించేవాళ్లు. అలా చాలా మంది పిల్లలు పాస్ అయ్యారు. మొదట సిరిసిల్ల గాంధీ చౌక్ లో ఒక పెద్ద డబ్బాని ఏర్పాటు చేశారు. మీ పిల్లలకు సరిపోని బట్టల్ని ఈ డబ్బాలో వేయండి, పేద పిల్లలకు అందిస్తాము అని బోర్డు పెట్టారు. మంచి స్పందన వచ్చింది. కొంతమంది కొత్త బట్టలు కూడా వేశారు. వాటిని మురికివాడల్లో నిరుపేదలకు పంచారు. 300 పిల్లలకు డ్రెస్లు, 120 మహిళలకు చీరలు అందించారు. రైస్ బకెట్ పేరుతో తలా కుప్పడి చొప్పున బియ్యం సేకరించారు. అలా 4 క్వింటాళ్ల బియ్యం పోగు చేసి 10 కిలోల చొప్పున 50 పేద కుటుంబాలకు అందించారు.
ఓసారి ఓ ఫంక్షన్ కి వెళ్లారు. అక్కడ సిబ్బంది మిగిలిపోయిన పదార్థాలన్నింటినీ చెత్తకుండిలో పారబోస్తున్నారు. ఎవరికైనా దానం చేయించుకోదా అంటే మాకంత ఓపిక సమయం లేదు, ఎందుకంటే ఎక్కువ పరిమాణంలో మరిన్ని వంటకాలను పారబోస్తూ ఉంటాం, మేమేం చేయలేమని జవాబు వచ్చింది. ఆ రోజంతా ఆ సంఘటనే తన కళ్ళ ముందు మెదిలింది. నేనే ఎందుకు ఆ ఆహార పదార్థాలను పేదలకు పంచకూడదు అనే ఆలోచన వచ్చింది విద్యారానికి. వెంటనే తన భర్తకి విషయం చెప్పింది. మంచి ఆలోచన అని వెన్ను తట్టారు. సిరిసిల్ల ఆర్డీఓగా పనిచేసిన భిక్షు నాయక్ని కూడా కలిసి తన ఆలోచనే చెప్పింది. సాధ్యం కాదని అన్నారు, అయినా ఒప్పించింది. ఆహార పదార్థాల కోసం సొంతంగా గిన్నెలు కొనింది. ఎక్కడికైనా వెళ్లేందుకు ఆటో ఖర్చులు తనే పెట్టుకుంటుంది. అలా ఆహారాన్ని సేకరించి మురికివాడల్లో ఉండేవారికి పంచడం తన లక్ష్యంగా మారింది. వింధ్యారాణి ఇలా చేస్తున్న కొత్తలో తెలిసిన వారు ఎందుకీ తలనొప్పి, ఇలా భోజనం వాళ్ళ దగ్గరకు తీసుకెళ్లి పెట్టడం వల్ల మరింత సోమరిపోతులా మారతారు అని అన్నారు. తను వారికి ప్రత్యేకంగా వండి పెట్టడం లేదు, వృధాగా పారేసే ఆహారాన్ని అందిస్తుంది. దీనివల్ల వారికి కడుపు నిండుతుంది, తనకు సంతృప్తి లభిస్తుంది. కాబట్టి తను ఎవరి మాటని వినను అని చెప్పింది. క్రమంగా చెప్పడం మానేశారు. పట్టణంలోని అన్ని ఫంక్షన్ హాళ్ల యజమానుల దగ్గర వింధ్యారాణి ఫోన్ నంబర్ ఉంటుంది. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆహారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 60,000 మందికి కడుపు నింపగలిగారు. తన జీవితంలో సగభాగం సేవకే ఉపయోగిస్తాను, మేము చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఇటీవల జూన్2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున రాష్ట్ర మంత్రి కేటీఆర్ కలెక్టర్ కృష్ణ భాస్కర్ చేతుల మీదుగా 51,000 రూపాయల నగదు పురస్కారం అందుకున్నాము. లయన్స్ క్లబ్ వారు 30,000 రూపాయలు ఇచ్చారు. ఈ డబ్బుతో భోజనాన్ని తీసుకెళ్లేందుకు ఓ ట్రాలీ కొన్నా. ఇకపై వీలైనంత మందికి సేవ చేయడమే మా పని. అయితే వీటన్నింటి వెనుక మా వారు పిల్లల సహకారం ఎంతో ఉంది. ఆయన ప్రైవేట్ ఉద్యోగి, ఇద్దరు పిల్లలు. ఇప్పటికీ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము, అయితే ఇకపై వీలైనంత ఎక్కువ మందికి సాయం చేయడం మా లక్ష్యంగా పెట్టుకున్నామని గర్వంగా చెప్తుంది వింధ్యారాణి. తను తన ప్రయత్నాలను ఇలాగే కొనసాగించి మరింత మంది పేదలకి కడుపు నింపాలని కోరుకుందాము. అలాగే ఇవాల్టి ప్రేమైన మీతో కార్యక్రమాన్ని సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం. సెప్టెంబర్ 10, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.